The Voice of India, Mind Media, The Voice of India,
Mind Media, The Voice of India, ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం మై ఇన్ మీడియా సమర్పించు బాలగోకులం కార్యక్రమం నవంబర్ 2, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
నమస్కారం. మైండ్ మీడియా వారు సమర్పించే బాలగోకులం కార్యక్రమానికి పునఃస్వాగతం. నేను మీ సాయి నిరుద్ మళ్ళీ శతక సాహిత్యంతో మీ ముందరికి వచ్చేసాను. క్రిందటి వారం మనం రామాయణ కథ సగంలో ఆపేం కథ నేస్తాలు. ఇవాళ మిగతా కొంచెం తెలుసుకుందామా? క్రిందటి వారం మనం రాముడి వనవాసం వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు దాన్ని తిరిగి మొదలు పెడతాం. రాముడు సీతాదేవి మరియు లక్ష్మణుడితో అడవులకి బయలుదేరాడు. వాళ్ళ సారథి మరియు మంత్రి అయిన సుమంతుడు వాళ్ళని గంగా నది తీరాన వదిలిపెట్టేందుకు రథంలో బయలుదేరారు. ప్రజలు, దశరథ మహారాజు అందరూ కూలిపోయి కౌసల్యాదేవి, సుమిత్రాదేవి ఇలా ఎవరిని చెప్పలేని చివరికి వశిష్ఠ మహామునికే కోపం వచ్చింది. కైకేయి మీద, నువ్వు ఇలాంటి నీకు ఇలాంటి పిచ్చి బుద్ధులు పాడుబుద్ధులు ఎప్పుడు కలిగాయే అని శపించేద్దాం అనుకున్నంత కోపంతో ఆయన ఊగిపోయారు. అంత ప్రియతముడైన తమ రాముడు తమని వదిలేస్తూ వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు తట్టుకోలేక ఏడ్చి హాహాకారాలు చేసి ఏవేవో చేసి మొత్తానికి రాముడి రథాన్ని వెంట పరుగులు పెట్టడం మొదలుపెట్టారు. అప్పుడు రాముడు చెప్పాడు, నా ప్రజలారా, నేను మా తల్లిగారి తండ్రిగారి ఆజ్ఞ, ముఖ్యంగా తండ్రిగారి ఆజ్ఞ, పిత్రాజ్ఞ పరిపాలన చేసేందుకు అరణ్యవాసానికి వెళ్తున్నాను. దయచేసి నన్ను ఏదోగా చూడద్దు. 14 ఏళ్ళయ్యాక నేను మళ్ళీ వచ్చేస్తాను. అప్పుడు మన అందరం కలిసి ఉండవచ్చు అని చెప్పి గంగానది తీరం వైపు సుమంతుణ్ణి వేగంగా రథాన్ని తీసుకుపోమన్నాడు. వేగంగా సుమంతుడు ఆ రాత్రికి గంగానది తీరం దగ్గరికి తీసుకొచ్చాడు. అక్కడ ఒక రాత్రి బస చేసి మర్నాడు గంగానదిని వారు రథంలోనే దాటి అలాగ కొంచెం అరణ్యంలో ముందరికి వెళ్ళారు. అలాగ కొంచెం అరణ్యంలోకి వెళ్ళి అలాగ వెళ్తూ ఆ రోజు సాయంత్రానికి నిషాదరాజు అయిన గుహుని యొక్క రాజ్యానికి వచ్చారు. గుహుడు శ్రీరాముణ్ణి పిలిచి ఆతిథ్యం ఇచ్చి ఆ రాత్రి అక్కడే ఉండమని చెప్పి మంచి వినోద కార్యక్రమాలు అవి ఏర్పాటు చేశాడు. ఆ మర్నాడు వారిని అవతల వైపు ఉన్న గంగా నదిని దాటించాడు. అలాగా అక్కడ సుమంతుడికి వీడ్కోలు చెప్పి రామ లక్ష్మణులు సీతతో సహా చిత్రకూట పర్వతం దగ్గర ఉన్న అరణ్యంలోకి ప్రవేశించారు. అక్కడ ఎంతోమంది మహర్షుల ఆశ్రమాన్ని సందర్శిస్తూ వారిని రాక్షసుల నుండి కాపాడుతూ చిత్రకూట పర్వతం పక్కన ఉండసాగారు. ఇది ఇలా ఉండగా రాముడు వెళ్ళిన 8 రోజులకి దశరథ మహారాజు విరహాన్ని తట్టుకోలేక శాపవశాత్తు మరణించాడు. ఆ శాపం ఏంటో తెలుసుకుందామా నేస్తాలు? పూర్వం దశరథుడు యువరాజుగా ఉన్నప్పుడు ఆయన చిన్నప్పుడు ఆయన ఒక రోజు వేటకి వెళ్ళారు. ఆయనకి శబ్దవేధి విద్య వచ్చు. అంటే శబ్దం వింటే చాలు, అది ఏ మృగమో పసిగట్టి దాని బాణం వేసి చంపే విద్య. అలాగా ఒకరోజు రాత్రి వేటకెళ్ళినప్పుడు అదే అడవిలో శ్రవణ కుమారుడు మరియు అతని గుడ్డి తల్లిదండ్రులు ఉండేవారు. వాళ్ళకి దాహం వేసి శ్రవణ కుమారుణ్ణి నీళ్లు తెమ్మని తీసుకెళ్ళాడు. అప్పుడు శ్రవణ కుమారుడు అక్కడ దగ్గర ఉన్న ఏరులో కుండను నీటిలో ఉంచాడు. అప్పుడు వచ్చే ఆ శబ్దం అచ్చు ఏనుకు నీళ్లు తాగితే వచ్చే శబ్దంలా అనిపించింది. వేట కోసం వచ్చిన ఈ దశరథుడు ఆ శబ్దాన్ని చూసి ఇక్కడ ఏదో ఏనుగుంది, ఆ మదపుట ఏనుగు చంపి తీరాలి అనుకుని ఆ దిశగా బాణం సంధించాడు. తీరా చూస్తే ఆ బాణం వెళ్ళి శ్రవణకుమారుడికి తగిలి అతను పడిపోతూ, అయ్యయ్యో నా తల్లిదండ్రుల్ని ఇప్పుడు ఎవరు చూసుకుంటారు, వారికి సపర్యలు ఎవరు చేస్తారు, వారు అసలే గుడ్డివారు అయ్యో అనుకుంటూ అరవడం చూసి, అయ్యయ్యో దశరథ మహారాజు అనుకుంటాడు, అయ్యో నేనేం చేశాను, నేను యువరాజుగా మొత్తం ప్రజల్ని కాపాడాల్సిన వాడిని, నేనొక్క చిన్న బాలుణ్ణి బాణం వేసి చంపానా, అయ్యో అనుకుంటూ అక్కడికి వెళ్తాడు. అక్కడికి ఆ ఏ దగ్గరికి వెళ్తే అప్పుడు అక్కడ శ్రవణకుమారుడు పడి ఉంటాడు. ఇలా చెప్తాడు, నా తల్లి చివరి క్షణాల్లో కూడా నా తల్లిదండ్రులు దాహంతో బాధపడుతున్నారు, వారి దాహాన్ని తీర్చు అని చెప్పి మరణిస్తాడు. అప్పుడు ఆ పాత్రతో నీళ్లు ముంచి వాళ్ళ తల్లిదండ్రులకి దాహం తీర్చడానికి వెళ్ళిస్తారు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు మహారాజు యొక్క ఆ రాజుక చిహ్నాల యొక్క వేడిని చూడలేకపోయినా స్మృశించి, కొత్తగా అనిపించి నువ్వెవరో అజ్ఞాతుడివి, మాకు నీవెవరో చెప్పు అంటే ఆ మొత్తం కథనంతా చెప్పగా, అప్పుడు ఆ తల్లిదండ్రులు ఏడుస్తూ మూర్చపోతారు. తిరిగి స్పృహ కోలుకుని ఈ విధంగా చెప్పి శపించి మరణిస్తారు. రాజా, మేము మా ముసలితనంలో మా పుత్రశోకంతో కుళ్ళి మరణిస్తున్నాం, అదే విధంగా నీకు కూడా పుత్రశోకంతో కుళ్ళి కృశించి మరణించదువుగాక అని చెప్పిస్తారు. ఆ శాప ప్రభావంగా దశరథ మహారాజు చనిపోతాడు. ఇదంతా భరత శత్రుఘ్నులకి తెలియదు. వాళ్ళందరూ వాళ్ళ మామ ఇల్లైన కేకేయ రాజ్యంలో హాయిగా మిత్రుల సమక్షంలో ఉంటున్నారు. అక్కడ ఆ భరతుడికి ఉన్న పళాన వశిష్ఠుడు దూతల్ని పంపి ఉన్న పళాన్ని రమ్మంటాడు, కారణం చెప్పాడు. అలాగ భరతుడు అయ్యయ్యో ఏమైందో అనుకుని బయలుదేరి అయోధ్యకు వచ్చి చూస్తాడు. తీరా చూస్తే అయోధ్య అంతా విలపించి దీనంగా ఉంటుంది. మా అన్నయ్య రాముడు లేడా, ఇంత దీనంగా ఉందే అని రాజమహల్కి వెళ్ళేసరికి అతనికి కథ అంతా తెలుస్తుంది. వెంటనే తన తల్లి కైకేయి దగ్గరికి వెళ్ళి, నువ్వు రాక్షసువి, నీ కడుపును నేను చెడబుట్టాను, నేను అనవసరంగా పుట్టాను, నువ్వు నా తల్లి అయ్యే ఆ హక్కు నీకు లేదు, నేను నిన్ను ఇప్పుడే నా కత్తితో నరికి వేస్తాను అంటూ వెళ్తూ ఉంటే అప్పుడు శత్రుఘ్నుడు ఆపి, అన్నా తప్పు, తల్లిని చంపడం మహాపాపం, అప్పుడు మన రామన్న మన్నే వదిలేస్తాడు, దాని బదులు దీని పాపబుద్ధి దీనికి ఎక్కించిన ఆ మందరిని హతమార్చండి అని చెప్పి మందరిని ఈడ్చుకొస్తాడు. అప్పుడు భరతుడు చెప్తాడు, స్త్రీహత్య మహాపాపం, మంధర అయినా నా తల్లి అయినా ఒకటే, నేను ఎవరిని చంపను, మా రామన్నను వెతుక్కుంటూ వెళ్తాను అంటూ అలాగా చెప్తా ప్రజల సమక్షంలో చెప్తాడు. నాకు ఏ రాజ్యము వద్దు, ఈ రాజ్యం అంతా మా అన్నకే వెళ్ళాలి, నాకు అసలు ఏ రాజ్యము వద్దు అనుకుంటూ వెళ్ళి అలాగ నిషాదరాజు గుహుణ్ణి అడిగి గంగ దాటి అలాగ చిత్రకూట పర్వతం దగ్గరికి వెళ్తాడు. ఇలా ఉండగా అక్కడ రాముడు సీత ఎంతో ఆహ్లాదకరంగా వనాల్లో ఆనందిస్తూ ఉండసాగారు. భరతుడి సేన అరణ్యం దగ్గరికి వచ్చేసరికి అంత పెద్ద సేన ప్రజలు అందరూ తరలి రావడం వల్ల వచ్చే చప్పుడుకి లక్ష్మణుడు ఏదో ఆపద వస్తున్నట్టు తలచి దూరం నుంచి చూడగా ఒక మహాసైన్యం వస్తున్నట్టు చూసి దాని ఆ సైన్యంలో భరతుడి జెండా ఉండడం చూసి ఓహో ఇలా అనుకుంటాడు, ఓహో భరతుడు రాజైనాడు అన్నమాట, అంతేకాకుండా ఇప్పుడు చిత్రకూట పర్వతంలో కూడా మమ్మల్ని ఉండనివ్వకుండా యుద్ధం చేసి మమ్మల్ని హతమార్చి వెళ్ళిపోద్దాం అనుకుంటున్నాడు అన్నమాట అనుకుంటాడు. నేస్తాలు, ఇవాళకి ఇది చాలు, మనం వచ్చే వారం మిగతా రామాయణ కథను తెలుసుకుందాం. నేస్తాలు, మీరు కృష్ణనామ స్మరణ, కృష్ణనామ భజన, కృష్ణనామ సంకీర్తన మానట్లేదు కదా, అవి ఎప్పుడూ చేస్తూ ఉండండి. చూసారనే స్థాలు ఇంత పెద్ద రామాయణ కథని మన కవిగారు ఒక్క పద్యంలో ఎలా పట్టించారో కదా. అంతేకాకుండా ఇలాంటి ఎన్నో పద్యాలు కల కృష్ణ శతకాన్ని మనం చదువుకోవడం మనకు ఒక అదృష్టమే కదా. నేస్తాలు ఇవా అంతేకాకుండా మీకు ఈ బాలగోకులం కార్యక్రమం నచ్చుతోంది కదా. ఇందులో అన్ని మీకు ఇష్టమైన పద్యాలు, పాటలు అలాంటివే కదా ఉంటున్నాయి. అందుకే మనకి అంతేకాకుండా ఇలాంటి మంచివి వింటే మనకి మోక్షం కూడా వస్తుంది. అందుకే మన మైండ్ మీడియా వారు ఇలాంటి మంచి కార్యక్రమాల్ని మన కోసం ఏర్పాటు చేస్తున్నారు. నేస్తాలు ఇదే నేస్తాలు వచ్చే వారం బాలగోకులంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు మీ సాయ నిరుద్ధికి సెలవు ఇప్పిస్తారు కదా. మరి వస్తాను నేస్తాలు. ఇదే మీ బాలగోకులం. సమర్పించువారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇదే భారతీయ స్వరం. ధన్యవాదాలు.
The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
శ్రోతలకు నమస్కారం. నేను మీ నాగమణి పగడాల మీకోసం ప్రముఖ రచయిత్రి మందా భానుమతి గారి అగ్గిపెట్టెలో 6 గజాలు అన్న నవలను వినిపించబోతున్నాను. క్రిందటిసారి అగ్గిపెట్టెలో 6 గజాలు నవల కొంతవరకు మీకు వినిపించాను కదా. ఇప్పుడు తరువాయి భాగం విందాం. 1920 గాంధీజీ ఖాదీ ఉద్యమం మొదలుపెట్టిన రోజులు. దేశంలో అనేక చోట్ల మిల్లు వస్త్రాలు తగులబెట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు. చరఖా గాంధీ ఆయుధం అయింది. పల్లె పల్లెలో రాట్నాలు గిర్రును తిరగడం మొదలెట్టాయి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొదటగా ప్రభుత్వానికి తమ వ్యతిరేకతను తెలపడానికి మొదలుపెట్టిన ఉద్యమం మర్రి చెట్టు ఊడల్లా విస్తరించింది. 15 ఏళ్లలో ఖాదీ ఉద్యమం ఆర్థిక మాంద్యం వల్ల ప్రపంచంలో నలుమూలలకి విస్తరించి లాంగ్షేర్ మిల్లులు మూతపడే స్థితికి వచ్చాయి. 500,000 మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు. భారతీయ రక్తం ప్రవహించే వారందరూ స్వదేశీ వస్త్రాలనే ధరించడం మొదలుపెట్టారు. మగ్గాల శబ్దాలు వీనులు విందుగా వికసించడం ప్రతి రాష్ట్రంలోనూ మొదలైంది. 1947-2003 వరకు స్వాతంత్రం తర్వాత చేనేత పరిశ్రమలో చాలా మార్పులు వచ్చాయి. ఖాదీ బోర్డు వంటి అనేక సంస్థల ఏర్పాటు, చేనేతకారులకి అనేకమైన రాయితీలు, సహకార సంఘాలు, ప్రతి రాష్ట్రంలోనూ ట్రైనింగ్ సెంటర్లు వెలిసాయి. ఇవన్నీ చేనేత కార్మికులకు అనేక విధాలుగా సహాయపడ్డాయి. కొత్త విధానాల వల్ల ప్రభుత్వం వెబర్లకి యాప్ ఇచ్చి నేసాక అమ్మి పెట్టడం కూడా చేయసాగింది. ఎన్ని సదుపాయాలు, ఇంత తోడ్పాటు ఉన్నా కొన్ని ప్రభుత్వ విధానాల వల్ల చేనేత కార్మికుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. 1989 ఆర్థిక విధానం చాలామంది నేత కార్మికుల జీవితాల్లో చీకటి నింపింది. దేశంలో నలుమూలల నుంచి ఆత్మహత్యల ఉదంతాలు, వృత్తి మార్పులు, కన్నీటి గాథలు ప్రభుత్వాన్ని, సగటు మానవుడిని ప్రశ్నిస్తూనే ఉన్నాయి. సేలం జిల్లాలో, బెంగాల్లో, ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ అక్కడ అని లేదు, దేశం నలుమూలల ఆత్మహత్యలు, ఆకలి చావులు. బెనారస్లో, అస్సాంలో, మణిపూర్లో, ఒరిస్సాలో అనేక చోట్ల ఇతర వృత్తుల్ని రోజుకూలీని ఆశ్రయించిన చేనేత కార్మికులు. ఈ పరిస్థితిలో మార్పు రాదా? మానవాళికి మహాపకారం చేసే నేతన్నల జీవితాల్లో మార్పుకి తోడ్పడేవారు లేరా? రారా? ఏమో, ఏం చెప్పగలం, ఎక్కడో పుట్టే ఉంటారు. అంబాజీపేట సెంటర్లో మోటార్ సైకిల్ ఆగింది. భద్రానికి మా చెడ్డ చిరాగ్గా ఉంది. చచ్చా, ఇప్పుడు ఇది బెడ్డు వారే చెయ్యాలా? ఇప్పుడు వెళ్ళకపోతే కొంప మునిగిపోదు. నరేంద్రపురం నుంచి, నందంపూడి నుంచి అందరూ వచ్చేసి ఇంకేమైనా ఉందా? హోల్ తూగో జిల్లాలో తను, తన ఫ్రెండ్సే మొట్టమొదటి రోజు, మొట్టమొదటి ఆట జూనియర్ ఎన్టీఆర్ సినిమా చూడాలి. లేకపోతే తన పరువు పోదు. అందులో పేరెంత బాగుంది, సింహాద్రి. అసలే తనకి సింహాద్రప్పన్నంటే ఎంతో గురి కూడా. మోటార్ సైకిల్ను ఒక్క తన్ను తన్నాడు బూటకాలితో. రాజమండ్రి వెళ్ళొచ్చినప్పుడు కొనుక్కున్న ఆడిడాన్ కనుక ఏమీ కాలేదు. అదే మామూలుదైతే భద్రం తన్నులకు ఎప్పుడో ముక్కలయ్యేది. అందరూ హాల్ దగ్గరకు వచ్చేసుంటారు. అటు అమలాపురం వెళ్లాల్సింది అనవసరంగా, ఇక్కడ ఏదో తక్కువ మంది ఉంటారని ఇటు కొట్టుకొచ్చాడు. భద్రానికి ఒంట్లో రక్తం సలసల మరిగిపోతోంది. ఈ నాయనప్పుడు ఇంతే, ఈ దెయ్యాన్ని మార్చమంటే మార్చడు. నాయనమ్మను ఎలాగైనా మస్కా కొట్టి ఈ ఏడు పంటల్లో లాగించేయాలి. గాఢమైన నిర్ణయం తీసేసుకున్నాడు భద్రం. మళ్ళీ తన్నబోయి ఆగిపోయాడు. దీనంగా చూస్తున్న ఆడిడాన్ మీద జాలిపడి, హే భద్రం, ఇంకా ఇక్కడే ఉన్నావేరా? మేము కొనుక్కొచ్చేసాం 11 మొదటట. అయితే అమలాపురంలో 10:30 మనం 1/2 వెనకైపోతాం. ఈసారి నుంచి అక్కడికే వెళ్ళాలి, తెల్లారగట్ట లేచైనా సరే. మిత్రబృందం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చేరిపోయారు. అదేంట్రా, నాకు కొన్నారా లేదా? లేకపోతే చంపేస్తా ఒక్కళ్ళని. ఎన్టీఆర్ జూనియర్ లాగే మెడ క్రీచ్ అనే చెప్పుడయ్యేలా తిప్పుతూ కళ్ళల్లో కోపం అంతా చూపిస్తూ అడిగాడు భద్రం. అయ్యి బాబోయ్, నీ కొనకుండా మేము బతకగలమా? ఇదిగో, అయితే ఒక కండిషన్, మా అందరికీ ఇంటర్వెల్లో డ్రింక్స్, పునుగులు, పూతరేకలు నీవంతే. సరేలా, అదెంత పని? మా నాయనమ్మని కాకపట్టి పొద్దున్నే పట్టేశా 500 నోటు. కానీ ముందు దెయ్యాన్ని రిపేరింగ్ చేయించేసి. భద్రం 500 నోటు ఆడిస్తూ బండి మీద కూర్చున్నాడు ఫ్రెండ్స్ తోస్తుండగా. అది తూర్పుగోదావరి జిల్లాలో ఒక పట్టణంలో జరుగుతున్న ముచ్చట. అదే సమయానికి గుంటూరు జిల్లాలో ఒక పల్లెలో, రేపే మాఘశుద్ధ సప్తమి లక్ష్మమ్మ, ఆఖరి క్షణం వరకు కొండల మీద బొమ్మలు గీస్తూనే ఉంటావా? ఇందాకే సెక్రటరీ గారు కబురు చేశారు. రావమ్మ పులుపు విని లక్ష్మి తలుపు తీసుకుని బయటికి వచ్చింది. లక్ష్మికి 15 ఏళ్ళుంటాయి. తలుపు వేసుకుని అంతలావు డిజైన్లు ఏం గీస్తున్నావే, ఇడ్డూరం కాకపోతే. అంతా అయ్యాక చూపిస్తా కదమ్మా, కంగారెందుకు? సాయంకాలం కల్లా తయారు చేసేస్తా, ముందు నీకే చూపిస్తా, సరేనా? లక్ష్మి మాటలకి మురుపెంగా కూతుర్ని చూసింది రావమ్మ. లక్ష్మి 10వ తరగతి చదువుతో తల్లికి కులవృత్తిలో సహాయం చేస్తుంది. అటు పరీక్షలకు చదువుతూనే ఇటు ఊర్లో జరగబోయే ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొనడానికి ప్రయత్నం చేస్తోంది. చేనేత వస్త్రాలకి ప్రసిద్ధి చెందిన మంగళగిరిని అనుకుని ఉన్న చిన్న ఊరు అది, పేరు సిరిపాలెం. 100 గడపులున్న ఊర్లో 90 ఇళ్ళు చేనేత కార్మికులవే, అందరూ పద్మశాలీలే అవడంతో ఏడాదికొక్కసారి వచ్చే భావనారుషి ఉత్సవం కలిసికట్టుగా రెట్టించిన ఉత్సాహంతో జరుపుతుంటారు. సంక్రాంతికి పగలనక రేయనక పనిచేసిన కార్మికులు సప్తమి నుండి 3 రోజుల నేత పని చేయకుండా వ్రతంలాగా భావనారుషిని ఆరాధిస్తారు. కొన్ని చోట్ల ముఖ్యంగా తమిళనాడులో 5 నుంచి 7 రోజుల వరకు కూడా చేస్తారు. స్వతహాగా మాంసాహారులైన వస్త్ర కార్మికులు ఉత్సవం జరిగినన్ని రోజులు నీచు ముట్టరు. ఈ సంవత్సరం మనందరికీ బాగా లాభాలు వచ్చాయి, అందుకని కనీవిని ఎరుగనంత వేడుకు చేసుకోవాలి, సిరిపాలెం వస్త్రకారుల సంఘం అధ్యక్షుడు అందరికీ ఆదేశాలిచ్చాడు. అయితే ఉత్సవ విగ్రహాలతో పాటుగా కుంభాలను కూడా ప్రతిష్ఠిద్దాం, కార్యదర్శి వీర్రాజు మరింత ఉత్సాహంగా అన్నాడు. దాంతో ఊరు ఊరంతా సంబరాల్లో పాలు పంచుకుంటోంది. ఆ ఊర్లో అన్ని ఇళ్ళు పాకలే, చాలామంది ఇళ్ల ముందున్న అరుగు మీద గొయ్యి మగ్గం ఉంటాయి. రావమ్మ ఇంటి ముందు కూడా అంతే. అరుగు మీద ఒక పక్క స్టాండ్ నిండా దారపు కండెలు, బాబిన్లు, మగ్గంలో అచ్చు పెట్టడానికి నిరుగుకర్రలకు అడ్డంగా చెక్కలు పెట్టిన ఫ్రేము, ఉపయోగించే కర్రలు, పేక అడ్డదారాలు వేయడానికి దారపు కండె పెట్టే ఎలుక పిల్ల ఆకారంలో ఉండే చిన్న చెక్క ఫ్రేములు, వాటిని నాడీలు అంటారు. వస్త్రకారులు వాడే సామాన్లన్నీ ఒక క్రమంలో పెట్టుకున్నాయి. ఇంకో పక్క 2 రాట్నాలు మోటారుతో ఒకేసారి తిరిగే యంత్రం. మొత్తానికి అరుగు మీద 2 మనుషులు మాత్రం కూర్చోగలిగేటంత ఖాళీ స్థలం ఉంది. అరుగు వెనుక ఒక గది, అందులోనే వంట, అన్నాలు, తినడం, పడక అన్ని. ఒక మూల ట్రంక్ పెట్టెలో లక్ష్మీకున్న 2 జతల బట్టలు, తన పుస్తకాలు, దండం మీద రావమ్మ చీరలు, తువాళ్ళు, రావమ్మ కొడుకు బట్టలు, ఏమైనా ఆ గదిలోనే సర్దుకోవాలి. రావమ్మ ఇంటి పక్కనే సెక్రటరీ గారి మగ్గాల సర ఉంది. అందులో 3 మగ్గాలుంటాయి. నేతగాళ్ళు తెచ్చుకున్న బొవ్వు తినడానికి కొంత జాగా ఉంది. సంక్రాంతి అయ్యాక నేత రద్దీ కాస్త తగ్గుతుంది. ఉత్సవాలకు ముందు సెక్రటరీ వీర్రాజు మగ్గం పని మానేసి రావమ్మ మీ ఇంటి పక్కన సెక్రటరీ గారి మగ్గాల శాల ఉంది. అందులో మూడు మగ్గాలుంటాయి. నేతగాళ్లు తెచ్చుకున్న బొవ్వ తినడానికి కొంత జాగా ఉంది. సంక్రాంతి అయ్యాక నేత రద్దీ కాస్త తగ్గుతుంది. ఉత్సవాలకు ముందు సెక్రటరీ వీర్రాజు మగ్గం పని మానేసి మగ్గాల్ని, మగ్గం గోతుల్ని, పాకని మరమ్మతులు చేయించి కొత్త సంవత్సరానికి తయారు చేస్తాడు. ఆ మగ్గాల శాలలోనే లక్ష్మిని కుంభాలు తయారు చేయమన్నాడు. వీర్రాజు గారి మగ్గాల శాల విశాలంగా ఉంది. కొత్త తాటాకులతో నేసిన పాకలో మంచి సువాసన వస్తోంది. మగ్గాల ఫ్రేములన్నీ కొత్త పాలిష్తో తళతళా మెరుస్తున్నాయి. లోపలకు అడుగుపెట్టిన రావమ్మ కళ్ళు ఆశ్చర్యానందాలతో పెద్దవయ్యాయి. వీర్రాజు మగ్గాలని చూస్తుంటే ఎప్పుడూ అబ్బురమే రావమ్మకి. అంత కొత్తగా కండిషన్లు ఉంటాయి. మగ్గాల చుట్టూ ఉన్న నేలంతా అలికి ముగ్గులు పెట్టి ఉంది. ఆ ముగ్గులన్నీ లక్ష్మీ చేత పెట్టించి బట్టలు కుట్టించుకోమని 200 ఇచ్చాడు వీర్రాజు. ఎప్పటికైనా కొడుకు చేత అట్లాంటి పాకు వేయించాలి, అబ్బో సాధ్యమేనా ఈ జన్మకి అనుకుంది రావమ్మ. ఇంతకీ ఇప్పుడు ఆ పాకను చూసి కాదు ఆశ్చర్యం, లక్ష్మి చూపించిన దేవుళ్ళను చూసి. 2 చిన్న డ్రమ్ము సైజులో ఉన్నాయి. ఒకదాని మీద భావనా ఋషి అగ్నిలోంచి లేచి వస్తున్నట్లుగా పెయింట్ చేసింది. నవరత్నాలన్నీ కలిపి వెదజల్లిన కాంతులునే కేశాలు. తన సంతతిని ఎప్పుడూ కాపాడుతానని వరమనిస్తున్నట్లుగా కరుణ కురిపించే విశాల నేత్రాలు, మందహాసం, పీతాంబరం, ముత్యాలహారం, అభయహస్తం, ఇవన్నీ ఒక ఎత్తు. ఆయన శరీర భాగాల నుంచి వచ్చిన నేత యంత్ర పరికరాలన్నిటినీ ఆకాశం దెబ్బతినకుండా అందంగా నలుపక్కల అమర్చడం ఒక ఎత్తు. ఇంతకీ ఇప్పుడు ఆ పాకను చూసి కాదు ఆశ్చర్యం, లక్ష్మి చూపించిన దేవుళ్లను చూసి. 2 చిన్న డ్రమ్ము సైజులో ఉన్నాయి. ఒకదాని మీద భావన ఋషి అగ్నిలోంచి లేచి వస్తున్నట్లుగా పెయింట్ వేసింది. 2 చిన్న డ్రమ్ము సైజులో ఉన్నాయి. ఒకదాని మీద భావన ఋషి అగ్నిలోంచి లేచి వస్తున్నట్లుగా పెయింట్ చేసింది. నవరత్నాలన్నీ కలిపి వెదజల్లిన కాంతులునే కేశాలు. తన సంతతిని ఎప్పుడు కాపాడుతానని వరమిస్తున్నట్లుగా కరుణ కురిపించే విశాల నేత్రాలు, మందహాసం, పీతాంబరం, ముత్యాలహారం, అభయహస్తం, ఇవన్నీ ఒక ఎత్తు. ఆయన శరీర భాగాల నుంచి వచ్చిన నేత యంత్ర పరికరాలన్నిటినీ ఆకారం దెబ్బతినకుండా అందంగా నలుపక్కల అమర్చడం ఒక ఎత్తు. అద్భుతమైన రంగుల కలయిక, భావం పలికించే ముఖ కవళికలు, ఇంకా భద్రావతి కుంభం అయితే వర్ణించటానికి మాటలు దొరకనట్లుగా ఉంది. సూర్యనారాయణమూర్తి, ఛాయాదేవి వెలుగునీడల కలయిక నుంచి ఆవిర్భవించిన భద్రావతి ఒక మెరుపు వెలుగుతో, ఒక సంధ్యకాంతి సోయగంతో, ఒక విద్యుల్లత నాజూకుతనంతో, కన్నులు తిప్పలేని అందంతో చల్లని చూపు తన బిడ్డల మీద కురిపిస్తోంది. 2 చెక్కలతో తయారు చేసిన పులి మీద అమర్చింది. ఏ క్షణంలోనైనా ప్రాణం వచ్చి మీద పడుతుందేమోనన్నట్లుగా జీవం విట్టుపడుతోంది ఆ వ్యాఘ్రంలో. కుంభాల్ని కదిపి చూసింది. అట్ట కదిలిపోతే నా పనిలో గొప్పతనమేమిటమ్మా? ఫివికాలిట్టి అతికించేశా? ఇదంతా నువ్వు ఒక్కదానివే చేశావే? బొగ్గ మీద చేయి పెట్టుకుని అడిగింది రావమ్మ. అన్నయ్య, తన ఫ్రెండ్ కూడా చేశారమ్మా, పులిని ఆళ్లే చేశారు. ఎక్కువగా పెయింట్ ఉన్న చోటుల్లో రంగులు చెప్తే అవి కూడా వేశారు. ముగ్గురం కలిసి చేసినట్లే. పాకలో ఆ చివరికి వెళ్ళి అక్కడి నుంచి విగ్రహాలు చూస్తూ అంది లక్ష్మి. మీ ఊరికి పనివాళ్లమేనమ్మా, బహుమతులు ఏమైనా వస్తే చెల్లివే. ఈడే హరి, మేమిద్దరం ఒకే క్లాసు. అప్పుడే లోపలికి వస్తున్న సాయి తల్లికి పరిచయం చేశాడు. సాయి ఇంటర్ 2 మంగళగిరి జూనియర్ కాలేజీలో చదువుతున్నాడు. లక్ష్మి కంటే 2 పెద్ద. మరి పరీక్షల మాట, తనకి తెలియకుండానే ఇవన్నీ ఎప్పుడు చేశారో. అయినా పొద్దున్న లేచినప్పటి నుంచి ఏది పట్టించుకోవడానికైనా తీరుకుంటే కదా. రావమ్మకి నమ్మశక్యంగా లేదు. మీ ఓడు పరీక్షల్లో ఫస్ట్ వచ్చే పూచి నాది. ఆడికి చదువు బోరు కొట్టినప్పుడు ఇటు వస్తున్నాడు. కాలేజీలో పనుంటే నేను బండి మీద పంపుతున్నా. నువ్వేం వర్రీ అవ్వకు రావమ్మ, నీ పిల్లలిద్దరూ మంచి కంచి పట్టు చీరలు అంటారనుకో. ఎప్పుడొచ్చాడో వీర్రాజు అన్ని పక్కల నుంచి కుంభ విగ్రహాలను చూస్తూ అన్నాడు. అతనేమంటాడో అని లక్ష్మి ఆతృతగా ఎదురుచూస్తోంది. అభిషేకాలు చేస్తే కళ్ళెదిరిపోయేట్లున్న ఈ రంగులు పోగందమ్మాయే. అట్టిట్టే పోతాయండి రాజుగారు, అన్నీ వాటర్ ప్రూఫ్ రంగులే. మీరు దండిగా డబ్బులు ఇచ్చారు కదా. మంచిది లక్ష్మమ్మ, మరి కత్తేది? వీర్రాజు ప్రశ్నకు నాలుగు కరుచుకుంది లక్ష్మి. అయ్యో మర్చిపోయానండి, 1 ఆగలరా? ఎట్టాగమ్మా, ఎడ్ల బండి వచ్చేస్తుందే. ఇదిగోనండి, నేను చేసి తీసుకొచ్చాను. రాత్రి పడుకున్నాక ఆలోచన వచ్చింది, కత్తి లేని భావనారాయణుడు ఎట్లా అని. కత్తిని చెక్కతో తయారు చేసి రంగులేసి నిజం కత్తేనా అనిపించేటట్లను తేలికైన కత్తిని పాక వెనక నుంచి తీసుకొచ్చాడు హరి. ఏదో పెన్నిది దొరికినట్టు కత్తిని అపురూపంగా పట్టుకుంది లక్ష్మి. ఎంతో తేలిగ్గా ఉంది. వెంటనే కత్తిని ఫెవికాల్తో కుండకి అతికించేశారు. అవును, మరి కత్తి లేని భావనారాయణుడెట్లా? దేవతా వస్త్రాలు వెలుగునీడల కలయికతో ఇంద్రధనస్సులోని రంగులతో కాంతి కిరణాలతో నేసి ముక్కోటి దేవతలకు బహుకరించాడు భావనారాయణుడు. అది చూసి ఓర్వలేని కల్వసేనుడనే రాక్షసుడు దేవలోకం మీదకు దండెత్తాడు. పరమేశ్వరుడు దివ్య కరవాల అన్న ఒకదాన్ని భావనారాయణుడికిచ్చి రాక్షసంహారం చేయమంటాడు. పరమశివుని ఆశీర్వాద బలంతో కత్తిని జుళిపిస్తూ సైనికులతో సహా కల్వసేనుణ్ణి అంతం చేసి దేవతలను రక్షిస్తాడు మార్కండేయ సుతుడు. అందుకనే కరవాలం భావనఋషి ప్రధాన ఆయుధం అయిందని అంటారు. గంటలు గణగణ మ్రోగించుకుంటూ ఎడ్లబండి వచ్చేసింది. వ్యాఘ్రవాహనం మీద ఆసీనులైన భావనఋషి దంపతుల విగ్రహాలను ఆ బండి మీదకి ఎక్కించి నాలుగు పక్కల తెరలు కట్టేసి సాయి హరి బండెక్కి కూర్చొని పులిని రెండు వైపులా పట్టుకున్నారు. వీర్రాజు, రావమ్మ, లక్ష్మి వెనకే నడుచుకుంటూ వెళ్లారు. ఊరు మధ్యన నిర్మించిన మండపం మీదకి విగ్రహాలున్న వ్యాఘ్రాన్నెక్కించి మండపం చుట్టూ ఉన్న తెరలు దించేశారు. వాళ్ళారుగురు తప్ప ఇంకెవరు ఉత్సవం మొదలయ్యే వరకు చూడకూడదని లైట్లు, రంగు కాగితాల పూలు ముందే కట్టేశారు. తెల్లవారుజామునే వచ్చి మల్లెలతో, చామంతులతో, కానకాంబరాలతో, ముద్దమందారాలతో అలంకరిద్దామని నిర్ణయించుకున్నారు. ఊర్లో ఉన్న వేణుగోపాలస్వామి ఆలయంలో అన్ని రకాల పూల మొక్కలు ఉన్నాయి, తాజా పూలను తీస్తానని బండి నరసన్న చెప్పాడు. దేవతల శిల్పాలంటారు చూడు విశ్వకర్మని, ఆయన ఏమన్నా ఆవహించాడా ఏంటమ్మాయి నిన్ను? మండపం ముందున్న తాటాకు పందిట్లో కుర్చీలో కూర్చుని తీరుబడిగా చుట్టవలిగించి అన్నాడు వీర్రాజు. మొదట్లో ఆయన ఏమంటున్నాడో అర్థం కాలేదు. సాయి హరి చప్పట్లు కొడుతుంటే బుర్రకెక్కి బుగ్గలు రెండు ఎర్రగా అయిపోయాయి లక్ష్మికి. రాజుగారు, మీరు భలే తమాషగా మాట్లాడతారండి. లక్ష్మి మాటలకు గుర్రం సకిలించినట్లు నవ్వాడు వీర్రాజు. నిజం లక్ష్మమ్మ, మన మూల దంపతులు ఎట్లుంటారనుకుంటామో అట్టాగే ఉన్నారు ఆ తెరలో ఉన్న దేవతలు. మా నాయనమ్మ చిన్నప్పుడు భావనఋషి గురించి ఎన్నో కథలు చెప్పేది. ఆ కథలన్నీ ఒక్కసారిగా గుర్తుకొచ్చేసాయి. ఇంకా రేపటి నుంచి మీరు ముగ్గురు గంటకు పైన ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండకూడదు. పరీక్షల్లో కూడా ఫస్ట్ వచ్చి మన ఊరు పేరు నిలపాలి. తెల్లవారుజామునే లేచి తలార స్నానం చేసి సంక్రాంతి పండక్కి తనే నేసుకున్న ఆకుపచ్చ నీలం కలనేతతో అరచేతి వెడల్పు ఇమిటేషన్ జరీ బార్డర్ ఉన్న పరికిణి తెల్ల జార్జెట్ పోని, అదే కలనేతతో 40వ నెంబర్ నూలుతో వేసిన బట్టతో కుట్టిన జాకెట్తో తయారైంది లక్ష్మి. తల నిండా కాడమల్ల దండ, మంగళగిరి సంతలో కొన్న జడకుచ్చులు పెట్టి వేసుకున్న జడ, 2 గ్రాముల బంగారంతో లక్ష్మీదేవి లాకెట్టున్న నలదారం మెడకు అతికినట్టుగా వేసుకుని, కళ్ళకి జాగ్రత్తగా పొలతో పెట్టుకున్న కాటుక, నుదుట కోలబొట్టు అలంకరించుకుని భావనారాయణుడు వస్తున్నాడని తెలిసి శ్రద్ధతో ముస్తాబైన భద్రావతిలా ఉంది లక్ష్మి. వీరాజుగారిచ్చిన 200తో అన్నీ కొనుక్కుంది లక్ష్మి. తను నేసుకున్న బట్టలు తనే కొనుక్కుంది. నేసిన బట్టలు అమ్మకపోతే నెల గడిచేదెట్లా? బస్తులుండాల్సిందే. ప్రతి సంక్రాంతికి కొత్త బుట్టలుంటాయన్న గ్యారంటీ లేదు. మెలకుగా ఉన్న ప్రతి నిమిషం ఇంటడు మంది పనిచేస్తేనే 2 పూటల కడుపు నిండుతుంది నేత కార్మికులకి. రావమ్మ కూడా శుభ్రంగా గంజిపెట్టి ఉతికిన చీర కట్టుకుని తయారైంది. సాయి ఎప్పుడో పందిట్లోకి వెళ్ళిపోయాడు. ఇద్దరూ మసక వెలుతురులో మండపం దగ్గరికి వెళ్లారు. నరసన్న, మల్లె, కనకాంబరం దండాలు తెచ్చేశాడు. రాత్రి 1 గంట వరకు కూర్చుని మాలలు కట్టారట ఆడపిల్లలందరూ కలిసి. మామిడాకులు, అరటి చెట్లు చెప్పక్కర్లేదు. 1 గంటలో వీర్రాజుగారు వచ్చే లోగానే అలంకరించేశారు. భద్రావతి భావనారుషుల కుంభాల మీద మామిడాకులు కిరీటంలాగా పెట్టారు. భద్రావతి జడ ముందుకు వేసుకున్నట్లుగా జడవేసి పూలతో అలంకరించారు. కరవాలానికి బెత్తడి బెత్తడి దూరంలో కనకాంబరాల మాల చుట్టారు. లైన్మ్యాన్తో లాలుచీ అయ్యి రోడ్డు మీద కరెంటు తీగల్లోంచి కరెంటు లాగేశాడు మైక్లు లైట్లు అరేంజ్ చేసిన ఎలక్ట్రీషియన్. వెరసి వీర్రాజుగారు వచ్చేసరికి ట్యూబ్ లైట్లతో, రంగురంగులుగా వెలిగే ఆరే బల్బులతో, కొన్ని తోరణాల బల్బులతో మండపం కలియుగ వైకుంఠంలాగా వెలిగిపోతోంది. నా జీవితంలో నేనెప్పుడు ఇట్టాంటి మండపం పందిరి చూడలేదమ్మాయి. ఇది కంచిలో భావనారుషి మఠం దగ్గర ఇట్టాగే చేస్తారట. మనూరుకు కూడా కంచుకొచ్చినంత రావాలి. వీర్రాజు ప్రతిదానికి కంచెని తీసుకొస్తుంటాడు. రాజుగారు తలుచుకుంటే ఎంతండి కంచి పట్టు చీరలకి, సిరిపాల నూలు చీరలకి, కిసుక్కుని నవ్వింది లక్ష్మి. అట్టాగే నవ్వుతా ఉండమ్మాయి నా బండబడా, ఆ రోజు అట్టాగే నవ్వుతా ఉండమ్మాయి నా బండబడా, ఆ రోజంతో దూరం లేదు, ఈ కుర్రాళ్ళందరూ అంది రావాలే గాని. అవునబ్బాయ్, ఈ కుర్రోడు మన హరిని చూపించి అడిగాడు. నేతకారులేనండి, కాకా నుంచి మంగళగిరికి చదువుకోవడానికి వస్తాడు, మా కాలేజీ బాగుంటుందని. ఈ 3 రోజులు ఇక్కడుండమన్నాను, మీ మగ్గాల పాకలోని పడుకుంటున్నామండి. దేవుడి కళ్యాణం అయ్యాక ఓ రోజు తీసుకురా, మంచి కోడి కూరండి పెట్టిస్తా, ఇప్పుడన్నీ కాయగూరలే గందా. కుర్రం సకిలించింది. ఉదయం 7 గంటల నుండి ఊరి జనాలు ఒక్కొక్కరే రావడం మొదలుపెట్టారు. హరి ప్రచారం చేసినట్లున్నాడు. పెదకాకాని చిన్నకాకాని సీతానగరం చుట్టుపక్కల ఊళ్ళ నుండి కూడా ప్రవాహంలాగా జనం రాసాగారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్లు అక్కడున్న హుండీల్లో డబ్బులు వేసి జంపకహానాల మీద కూర్చుంటున్నారు. 6 గంటలకే వచ్చిన వీర్రాజు రద్దీ చూసి టెంట్ హౌస్ నుంచి షామియానాలు కుర్చీలు తెప్పించి పందిరి పెంచేశాడు. మధ్యాహ్నం ఫలారం కూడా ఇంకొక 300 మందికి ఎక్కువ చేయమన్నాడు. పూజ చేయించే బ్రాహ్మణుడు 8 గంటలకే వచ్చేసి తనకు కావలసినవన్నీ సర్దుకుంటున్నాడు. కుంభదేవుళ్లకు ముందు తళతళా తోమిని ఇత్తడి విగ్రహాలుంచారు. ఆ విగ్రహాలకే కళ్యాణం చేయిస్తారు. ప్రెసిడెంట్ గారు వస్తున్నారు, జరగండి జరగండి, వీర్రాజు జనంలో నుంచి త్రోవ చేయించాడు. మంగళగిరి మాస్టర్ వీవర్ సంఘం ప్రెసిడెంటు నరసింహం సతీ సమేతంగా వచ్చాడు. ఆ చుట్టుప్రక్కల అన్ని నేత సంఘాలకి అదే హెడ్ సంఘం అని చెప్పవచ్చు.
1/2 గంట మాత్రమే ఇక్కడ, వెంటనే మంగళగిరి వెళ్ళాలి.
నరసింహం దేవుడికి ప్రజలకి వందనం చేసి మండపం మీద వేసిన పీట మీద కూర్చున్నాడు. ప్రక్కనే అతని భార్య, అతను వచ్చే ఎలక్షన్లో ఎమ్మెల్యేగా ఉంచుందామని అనుకుంటున్నాడు. మీ చేత సంకల్పం చేయిస్తాను, మిగిలింది వీర్రాజుగారు చూస్తారు. పురోహితుడు ఆచమనం చేయించి విఘ్నేశ్వర పూజ ప్రారంభించాడు. ఋషుల సంతతి వాళ్ళు కనుక పద్మశాలీలకి బ్రాహ్మణ క్షత్రి వైశ్యుల్లాగా ఉపనయనం యజ్ఞోపవీతం ఉంటాయి. విఘ్నేశ్వర పూజ అవగానే నరసింహం వెళ్ళిపోయాడు. మిగిలిన కార్యక్రమం అంతా వీర్రాజు అతని భార్య ఇందిర నడిపించారు. లక్ష్మి మండపం మీదే ఉండి కావలసినవన్నీ అందిస్తూ తను చేసిన విగ్రహాలని భక్తిగా చూస్తూ ఉంది. ప్రెసిడెంట్ గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదే, నే చేసినవి నచ్చలేదా? అన్యమనస్కంగానే అన్ని పనులు చేయసాగింది. కళ్యాణం అయింది, అందరూ వలహారశాలకు బయలుదేరారు. ఆ రోజు ఎవరు భోజనాలు చేయరు, అందుకే సత్యనారాయణ స్వామి ప్రసాదం గోధుమనకు ఉప్మా కొబ్బరి పచ్చడి చేయించాడు వీర్రాజు. అందరూ ఆకుదొన్నెల్లో కావలసినంత వడ్డించుకుని తింటున్నారు, ఎంతో రుచిగా ఉన్నాయి. దేవుడు ప్రసాదం కదా, పసిపల్లెల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు భక్తిగా తింటూ భావనా ఋషి కథలు చెప్పుకుంటున్నారు. ప్రతి చెట్టు ఎట్టా వచ్చిందో తెలుసా, ఒక తాతగారు అడుగుతున్నారు. చుట్టూ 10 మంది పిల్లలు చేరారు. తెలియదు తాతయ్య, భావనా ఋషి, ఆయన కొడుకులు 100 మంది దేవతా వస్త్రం తీసుకొని విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళారు. ఆయన ఎంతో సంతోషించి తన నాభిలోంచి వచ్చిన పద్మం నుంచి 10 విత్తనాలు తీసి ఇచ్చారుట. ఈ విత్తనాలు నాటగా వచ్చిన చెట్ల నుండి కాయలు వస్తాయి. ఆ కాయలు ముదరగానే ఈ పద్మంలోని రేకులంత మెత్తని పదార్థం ఇస్తాయి. ఆ పదార్థం నుంచి నూలు వస్తుంది, అది వడికితే దారం. ఆ దారం నీగా వచ్చిన వస్త్రాలు మానవాళికి మానరక్షణ చేస్తాయి. వెళ్ళి ప్రపంచంలో 4 మూలలా పాతండి అన్నారుట. అవే పత్తికాయలు. నూలు మాత్రమే కాకుండా ఆ కాయల్లోంచి నూనె తీసి వంటకి వాడుతారు. అందుకే ప్రత్తిని ఇంగ్లీషులో వైట్ గోల్డ్ అంటారు.
భలే తాతయ్య, తెల్ల బంగారం,
గొంతులు గంతు పిల్లలు.
భలే తాతయ్య, తెల్ల బంగారం,
పిల్లలు గంతులేస్తూ వెళ్ళిపోయారు. మరి కాస్త ప్రసాదం వడ్డించుకోవడానికి సిరిపాలెం గవర్నమెంట్ స్కూల్లో తెలుగు టీచరు ఉమా పిల్లల్ని తీసుకుని మైక్ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళ చేత పాటలు పాటించడానికి. ఉమ కూడా పద్మశాలీల కుటుంబం నుంచి వచ్చిందే, మంగళగిరిలో ఉంటుంది. ఉపాధ్యాయ వృత్తిని కుల వృత్తిలాగే దైవంగా భావిస్తుంది. లక్ష్మి, నువ్వే వేసుంటావు అనుకున్న ఈ పెయింటింగ్స్ అన్నీ చాలా ఇంప్రూవ్ అయ్యావు. మండపం మీద అంతా శుభ్రం చేస్తున్న లక్ష్మితో అంది ఉమ. తనకెంతో ఇష్టమైన విద్యార్థిని లక్ష్మి. ఆ ముందు సంవత్సరం స్కూల్ ఫస్ట్ వచ్చింది 9th. థ్యాంక్ యూ టీచర్. ఎవరు ఇంకా కామెంట్ చేయలేదే అనుకుంటున్నా. నోట్లోంచి మాట రాక నిలబడిపోయి ఉంటారులే, సందేహం లేదు. ఉమా ఇంకా ఏదో చెప్పబోతుండగానే వీర్రాజు వచ్చాడు. లక్ష్మమ్మ, ప్రెసిడెంట్ గారు పిలుపుస్తున్నారు. పలహారాల దగ్గర మన అరేంజ్మెంట్లు చూసి మళ్ళీ వచ్చేశారు, మనసు పెట్టలేక. లక్ష్మి చేయి పట్టుకుని తీసుకెళ్ళాడు. వెనకే ఉమ కూడా వెళ్ళింది. లక్ష్మి అంటే నువ్వేనా? అద్భుతం అనుకో, నువ్వు చేసిన కుంభాల దేవుళ్ళు. నీకు 1000 రూపాయల ప్రజెంటేషన్ ఇస్తున్నా. చప్పట్లతో మారుమ్రోగిపోయింది ఆ ప్రదేశం అంతా. ఆ తర్వాత ఏమైందో మరొక భాగంలో తెలుసుకుందామా?
ఇంతవరకు మీరు విన్నారు మై ఇన్ మీడియా సమర్పించు బాలగోకులం కార్యక్రమం, నవంబర్ 2, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MyIndMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased, and hence listeners' discretion is advised.